తిరువన్నామలై మాస్టర్ గారి ప్రవచనము. జై గురుదేవ్.
తీసుకెళ్తూ వాడు టేప్ రికార్డర్ పెట్టేసరికి అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే మనం మాట్లాడుకోదివ్వకుండా ఆ విధంగా మౌనం వస్తుంది ఏమో. అంతే కదా, అంత గోళలో ఇంకా మౌనం ఉండగా ఏం చేస్తావు? మౌనం అసలైన గురువు, అది మనం మర్చిపోయాం. నిశ్శబ్దం నుంచి శబ్దం వస్తుంది, రాకూడదు, ఆపుకోవాలంటే ట్రై చేయాలి. వస్తూ ఉంటే ఇంకేంటే దానికి అలవాటు పడ్డాను కనుక దాన్ని ఆపుకోవటమే ధ్యాన విధానం యొక్క మొదటి ఉద్దేశం. ధ్యానంలో మీరు మాట్లాడకూడదు, ఆలోచించకూడదు, మంత్రజపం చేయకూడదు. ఇంకేత ధ్యానం యొక్క ఏకైక ఉద్దేశం ఏంటి అంటే నిశ్శబ్దం. ఇంకా దేని మీద ఉండకూడదు. ధ్యాస మీద ధ్యాసం ఉందా మీకు ఆలోచన ఉంది, కానీ ముందు ఆ ఆలోచనతో మనం ఇంకా ధ్యాన విధానం నేర్పడానికి చాలా టైం పడుతుంది. మనం ట్రై చేస్తూ ఉంటే అది వెళ్తుంది. ఇప్పుడు ఈత కొట్టాలి అంటే ఈత ఎలా కొట్టాలి అని అడగం. ఎన్ని పుస్తకాలు చదివినా రాదు. ఈత ఎలా వస్తుంది? దూకేయటమే, దూకేసి ఈత కొట్టడం మొదలెడితే వస్తుంది. ఈత నేర్చుకోవాలి అనుకుని దూకి చనిపోయిన వాడు ఎవడూ లేడు. మీరు విన్నారా? ఈత కొట్ట నేర్చుకుందో తెచ్చిపోయాడని. అలాగే ధ్యానంలో దూకేస్తే భగవత్ సాక్షాత్కారం కూడా అయిపోతుంది, కానీ దూకాలి. దూకితే ధ్యానం అదే వస్తుంది. ధ్యానం అంటే మౌనం అని అంతే, అది ఎలాగే చెప్పలేము. దూకటే మీరు ఆ మౌనంలోకి దూకండి. ఒకళ్ళు అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల వరకు మౌనం ఉంటారన్నాడు. ఉండొచ్చు, ఎందుకంటే ఆ టైం ఎప్పుడు పడుకుని ఉంటాడు. అంతేత మౌనం ఎప్పుడు ఉండాలి అంటే మీరు ఎక్కువ మాట్లాడే టైం చూసుకుని. అలా అని మనం ఏ లెక్చరర్మో అన్నాం అనుకోండి, ప్రిన్సిపాల్కి అండి మరి ఇది నా బోధం పీరియడ్ సార్ అంటే సరే సార్ ఇంటికి వెళ్ళిపోండి అంటే. కామన్ సెన్స్ అమ్మా, ప్రతిదీ కామన్ సెన్స్. కానీ ఎక్కువ మనం మాట్లాడేది ఎప్పుడు కూడా స్నేహితులతో, బంధువులతో, పనికిరాని మాటలు మాట్లాడు. బంధువులతో కూడా మాట్లాడాలి, స్నేహితులతోనే అనవసరంగా మాట్లాడతాం. ఇంకేత స్నేహితులు 3 కలుసుకున్నాం 4 కలుసుకున్నాం మేము మౌనంగా ఉంటామని కూర్చోవటం మంచిది. కబుర్లు చెప్పుకునే బదులు మౌనంగా ఉంటామని కూర్చోవటం. కానీ మౌనం ఎలాగా నడక్కండి, అది ఈత కొట్టడం లాగే. అది మాట్లాడితే వచ్చేది మాత్రం ఖచ్చితంగా కాదు. కానీ తమాషా ఏంటి అంటే మొత్తం సంగీతం మౌనం మీద ఆధారపడి ఉంది. రాగాలు అవంతా కూడా నువ్వు ఇచ్చే గ్యాప్ బట్టే కదా. ప్లస్ మనం మాట్లాడుతున్నాం, రామ అనే అందాం అనుకున్నాం. రా అనే ఉచ్చారణ చేయటానికి ముందు ఆ ఉచ్చారణ చేయాలనే సంకల్పం రావాలిగా. సంకల్పం చేశాక రా అంటాం. రా అన్నాక మా అనాలి అంటే ఈ రా లయం అవ్వాలి కదా. రా అనే శబ్దం ఉత్పత్తి అయ్యి లయం అవ్వాలి. లయం అయ్యాక మళ్ళా మా అంటే రామ అనే శబ్దం మనం ఉచ్చారణ చేస్తున్నప్పుడు 3 నిశ్శబ్ద బిందువులు ఉన్నాయి కదా. రా అనే ఉచ్చారణ మొదలెట్టే ముందు రా అనే ఉచ్చారణ ఆపేయటం, మళ్ళా మా అనే ఉచ్చారణ ముందు బిందువు, ఈ లయ బిందువు ఒకటే. రా ఎక్కడ లయం అవుతుందో అక్కడ నుంచే మా ఉత్పత్తి అవుతుంది కదా. అక్కడ నుంచే మా అనకుండా రా మా అనబోయి రా కా అనొచ్చావుడు ఆపుకుని. రామా అందాం అనుకున్నాడు, రా అన్నాడు. అన్నాక నేను రామా అన్ను రా కా అందాం అనుకుంటే అనొచ్చా అనకూడదా? ఇది బిందు స్థితి అంటే నాద బిందు అలా తీత నాదము బిందువులో లయం అవుతుంది. అక్కడ నుంచి అనేక కళలు వేస్తుంది, ఎన్ని కళ్ళైనా చెప్తుంది. దాన్ని నాద బిందు కళాతీత అని లలితా సహస్రనామంలో చెప్తాడు. ఆ బిందువును పట్టుకోవాలి మీరు. ఆ బిందువును పట్టుకుంటే ఏ శబ్దమైనా ఉచ్చారింపబడుతుంది. మౌనంలోకి వెళ్ళిపోయాక మీరు ఏం ఉచ్చారణ చేయొచ్చు? ఏదైనా చేయొచ్చు కదా. ఆ స్థితికి వెళ్ళటానికి ప్రాక్టీస్ చేయాలి. వచ్చినే కూర్చుంటాం మౌనంగా, అప్పుడు అది వేస్ట్ అవుతుంది. కానీ ఎనర్జీ లాస్ మిగులుతుందిగా, మాటలతో వచ్చే ఎనర్జీ లాస్ అయినా మిగులుతుంది, అంతవరకు ఓకే. కానీ అసలు ఉద్దేశం ఏంటి అంటే ఆ బిందువును పట్టుకోవటం. ఇదేనా అంతేట, శబ్దం యొక్క ఉత్పత్తి, దాని స్థితి, దాని లయము. బ్రహ్మ విష్ణు మహేశ్వరస్తి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర. ఆ గురువు ఈ శబ్దం యొక్క ఉత్పత్తి అని చెప్తాడు. కావలసిన శబ్దాన్ని మనం ఉచ్చారణ చేయగలిగే స్థితికి వచ్చాం. మనిషి మనిషికి ఇప్పుడు ఎంత ఎబిలిటీ ఉంది అంటే ఏ శబ్దాన్నైనా వాడు ఉచ్చారణ చేసేయగలడు. ముఖ్యంగా హిందువులు, భారతదేశంలో పుట్టిన వాళ్ళు. విదేశీయుల్ని ఉచ్చారణ చేయమనండి, టా అనమనండి, ఠా అనమనండి, దద్దద్దద్దద్దా అని వస్తుంది, ముద్ద మాటలు వస్తాయి. మనకి అలా రావు. కానీ ఇప్పుడు మనకి పోతుంది అది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎక్కువైపోయి ఇక మౌనంలోకి వెళ్ళగలిగితే కరెక్ట్ ఉచ్చారణ వస్తుంది. అది మౌనం యొక్క ఉద్దేశం. కానీ ఎలా వెళ్ళాలి? డోంట్ డిస్కస్, జంప్. డిస్కస్ చేస్తే ఎప్పటికీ వెళ్ళాం, అసంభవం అది. అది నిద్రాస్థితి ముఖ్యం కాదు, లయస్థితి ముఖ్యం. నిద్రలో మీరు లయం అయిపోయి ఉంటారు. కానీ నిద్రలో మనం అజ్ఞాన స్థితిలో ఉంటాం మనం. కానీ యోగి ఆ లయస్థితిలో జ్ఞానంతో ఉంటాడు. అంతేత కావలసిన వస్తువుని పొందగలుగుతాడు. అంతేత నిద్రాస్థితి అంటే మౌనస్థితి. అందుకే నిద్రపోతున్నట్టు వాడు ఉంటాడు కానీ నిద్రలో ఉండడు. సమాధి అంటే అది పరిపూర్ణ లయస్థితి ఉంటుంది కానీ నిద్రపోదు. అది ప్రాక్టీస్ చేసుకోవాలి. అది ప్రాక్టీస్ చేసుకోవటమే నిద్రాస్థితిని ఉపయోగించుకోవడం. సమాధి అంటేనే నిద్రాస్థితిని ఉపయోగించుకోవడం. దాన్ని ప్రాక్టీస్ చేసుకోవటానికి మనం బుక్ ఏది గాయత్రి సావిత్రి. అందులో గురువు గారు బంగారం తయారు చేసే విద్య ఇచ్చారు. ఇంకేంటే ఆయన చెప్పేది, రాబోయేటటువంటి రోజులలో ఆయుర్వేదము బంగారము చేసే విద్య బయటకు వస్తాయి అని. ఆయుర్వేదం బయటకు వచ్చిస్తోంది. ఇప్పుడంతా అసలు హెర్బల్ అనే మాట లేకుండా అడ్వర్టైజ్మెంటే లేదు. కానీ ఆయుర్వేదంలో వాత పిత్త కఫాల గురించి మాటలు ఇంకా రావటం లేదు. వాతము అంటే రోగం గురించి కాదు వాడు చెప్పేది. వాతము అంటే వాయువు, పిత్తము అంటే వేడి అగ్ని, కఫము అంటే పృథ్వీతత్వము లేక జలతత్వం. అది ఎక్కడుంది? ఇంకేది ఇప్పుడు కనీసం ఇంకా నేను మొదలుపెట్టబోయే క్లాసెస్ లో హై సైన్స్ లోకి వెళ్ళిపోతాం. చాలా మందికి అపోహ ఏంటి అంటే చెప్పింది చెప్తున్నాం అని, చెప్పింది చెప్పాం. అపోహ ఎందుకు వస్తుంది అంటే వినేవాడికి అంతే తెలుసు, చెప్పేవాడికి అంతే తెలుసు కనుక. 8వ క్లాస్ లో కెమిస్ట్రీ చెప్తాం, ఎంఎస్సీలో కెమిస్ట్రీ చెప్తాం. అక్కడ H2O అంటాం, ఇక్కడ ఎంఎస్సీ H2O అంటాం. రెండు ఒకటా? ఒకటి కాదు కదా. కాదండి, అక్కడ H2O ఉంది, ఇక్కడ H2O ఉంది అంటే చాలా మంచిది. రెండు ఒకటే విషయం అంతా మేము విన్నాము, మాకు తెలుసు. మనకేం తెలియదు ఆధ్యాత్మికత గురించి, ఏమీ అర్థం కాలేదు. చాలా సీరియస్ గా ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్ నేర్చుకోండి. నాగప్రతిష్ట ఒకటి జరిగింది ఇక్కడ చూస్తూ ఉంటాం కదా, పిల్లలు అవి పుట్టకపోతే దానికి ఏం చెప్తామంటే నాగప్రతిష్ఠకి ఏమంటాం. ఈ నాగప్రతిష్ఠకి డిఎన్ఏ మాలిక్యూల్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇంకేత యాక్చువల్ గా ఏంటి అంటే నాగప్రతిష్ఠ జరిగినప్పుడు దానికి సంబంధించిన ఆ ప్రసంగం జరుగుతున్నప్పుడు మన శరీరంలో ఉండేటటువంటి డిఎన్ఏ మాలిక్యూల్ మారుతుంది. డిఎన్ఏ అంటే జీన్స్, జీన్స్ యొక్క స్వరూపం మారుతుంది. సమస్య ఏంటి అంటే పిల్లవాడు పుట్టాలి అంటే 46 క్రోమోసోమ్స్ కావాలి. అందం ఉంటుంది కదా, తండ్రి దగ్గర నుంచి సగం వస్తాయి, తల్లి దగ్గర నుంచి సగం వస్తాయి, ఇవి రెండు తల్లి గర్భంలో కలుస్తాయి. 23 తండ్రి దగ్గర నుంచి వస్తాయి, 23 తల్లి దగ్గర నుంచి వస్తాయి, ఇవి రెండు కలిసి ఒక సెల్గా ఫామ్ అవుతాయి. అది మెల్లిగా ఉత్పత్తి అయి తల్లి గర్భం నుంచి ధనంజయ వాయు ప్రకోపం వల్ల బయటకు వస్తుంది. ధనంజయ వాయు ప్రకోపము లేకుండా పుట్టినటువంటి శిశువుకి యోగ విద్య అర్థం కాదు. అంటే నార్మల్ డెలివరీ కానటువంటి వాళ్ళకి అది జెనెటిక్ గానే ఒక లోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ధనంజయ వాయు ప్రకోపం వల్ల పుట్టినటువంటి బిడ్డలు కారు. ఇంకేత చాలా తతంగా ఉంది, మోడర్న్ డాక్టర్లకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పటానికి. అది మీకు నేను చెప్పినా మీకు అర్థమై ఉండదు నేను ఏం చెప్పాను, కానీ అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇంకేంటే ఎలక్ట్రిసిటీ ఇప్పుడు సామ్రాజ్యం వెళ్తుంది. ఎలక్ట్రిసిటీ లేకుండా పనులేం జరగవు కదా, కానీ ఎలక్ట్రిసిటీ పెట్టినటువంటి వాడికి చదువు రాదు. ఫ్యారడేకి బుక్ బైండర్ అంతే, పుస్తకాలు పుట్టుకునేవాడు 5వ క్లాస్లో 6వ క్లాస్లో చదివాడు, అతను ఎలక్ట్రిసిటీ కనిపించింది. అంచేత మాకేం చదువచ్చు మాకేం రావు, చెప్పింది అర్థం చేసుకోగలిగితే చేసుకోగలుగుతారు, అర్థం చేసుకోలేకపోతే చదువుకున్న మూర్ఖులు ఉన్నారు చాలా మంది. చదువుకున్న మూర్ఖులు అని ఎందుకు అంటాం అంటే ఈనాడు ఉన్నటువంటి సైంటిస్ట్కి ఒక పెద్ద రోగం ఏంటి అంటే వాళ్ళు సర్వజ్ఞులు అని. చాలా పెద్ద రోగం వచ్చింది వాళ్ళకి. అంచేత రాబోయేటటువంటి రోజుల్లో ఈ సైంటిస్టులు ఎగిరిపోబోతున్నారు. గాయత్రి సావిత్రి కనుక కరెక్ట్ గా పట్టుకోగలిగితే సైంటిస్టులు అందరికీ కూడా ఒక పెద్ద షాక్ తగులుతుంది. ఏంటో షాక్ అంటే వాళ్ళకేం తెలియదు అని. కానీ తెలీదు అంటానికి వాళ్ళకి తెలీదు అంటే ఏం లాభం లేదుగా, మనకేం తెలుసో తెలియాలి, వాళ్ళకంటే ఎక్కువ తెలుసు అని మనం నిరూపించుకోవాలి. అందులో గాయత్రి ఉపాసన ఆయుర్వేదము రస విద్య అని గురువు గారు చెప్పారు. రసాయన విద్య యొక్క సత్యమని వివరిస్తూ, రసాయన విద్య అంటే ఇప్పుడున్న కెమిస్ట్రీ, రసాయన విద్య యొక్క సత్యమని వివరిస్తూ గాయత్రి మంత్రము ఉపదేశించట కారణం ఏమనగా, గాయత్రి మంత్రానికి రసశాస్త్రము ఆధారముగా వేరే అర్థము కలదు గురువు గారు చెప్తున్నది. ఎవరి మీద ఆ గాయత్రి కృప వర్షిస్తుందో వారికి రస సంబంధమైన అర్థము దానంతట అదే స్ఫురించును. మాత వారి బుద్ధిని వికసింపజేసి ఆ అర్థమును తెలుసుకునే ప్రేరణనిచ్చును. గాయత్రి మంత్రం యొక్క 24 అక్షరములలో అన్ని విధములైన జ్ఞాన విజ్ఞానములు దాగి ఉన్నవి. బంగారము వంటి ధాతువులను నిర్మించటం ఒక సాధారణ విషయము. రాక్షస రాజు అగు రావణుడు గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేయుటలో మహాపండితుడు. ఆ రసశాస్త్ర ఆధారముతోనే ఆయన తన పట్టణమును బంగారు లంకగా మార్చివేశను, తన నాభిలో అమృతమును నింపుకున్నాడు. దీని భావన ఏమిటంటే అతడు ఆ కాలంలోని గొప్ప వైద్యుడు, 2వ ధన్వంతరి. ధన్వంతరి తన చేతులతో అమృతమును తీసుకుని సముద్రపు నుండి వెలుపలికి వచ్చాను. కాని రావణుడు ఆ అమృతమును తన నాభిలోనే నింపుకున్నాడు.
అంటే అమృతం ఎక్కడుందో కూడా మీకు డైరెక్ట్ గానే చెప్తున్నారు ఆయన, నాభిలో ఉంటుంది అని. ఆ నాభి ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయింది? ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి నుంచి ఆహారం అంతా నీకు నాభి ద్వారానే వస్తుంది కదా. మరి ప్రకృతి మాత ఒడిలో ఉన్నప్పుడు కూడా ఆహారం నీకు నాభి ద్వారానే వెళ్తుంది ఇప్పుడు కూడా. అదే అర్థం కాలే, అది పుస్తకంలో చాలా స్పష్టంగా వివరించారు ఆయన. నాభి చక్ర జాగరణ కొన్ని సాధనలు ఇచ్చారు ఆయన. కానీ ఇదంతా ఒక రోజు రెండు రోజుల్లో ఏం రావు, కొన్ని సంవత్సరాల పాటు మీరు ముందు బాడీని రెడీ చేసుకోవాలి. బాడీని రెడీ చేసుకున్న తర్వాత ఆ సాధనలు చేసుకోవాలి. అందుకని నేను కొంచెం ఏకాంతంలోకి వెళ్తున్నా. ఆ విధమైనటువంటి తీవ్రమైనటువంటి సాధనలు చేయగలిగే వాళ్ళతో చేయిస్తే లాభం. కానీ చిన్న చిన్న వాటికి ఇప్పుడు మీకు నేర్చుకున్న గాయత్రి చాలు, కోరికలు తీర్చుకోవటానికి కానీ మీకున్నటువంటి బాధలు తీర్చుకోవటానికి కానీ దానికి రస విద్యలు అవి ఏం అక్కర్లే, మనం నేర్చుకున్నవి చాలు. కానీ ఇంకా ఇప్పుడున్నటువంటి వైద్యాన్ని, ఇప్పుడున్నటువంటి సైంటిస్ట్ ని ఛాలెంజ్ చేసేటటువంటి టైం వచ్చింది. దానికి బుక్ ఆధారం అవుతుంది అని అనుకుంటున్నాను నేను. మరి చూద్దాం ఏమవుతుందో. రసశాస్త్రం ఆధారముగా పాదరసమునే పరమాత్మ యొక్క సాకార రూపముగా భావించవలెను. భగవంతుడు అధిక శక్తి సంపన్నుడు, పాదరసాన్ని మించిన శక్తివంతమైన ధాతువు లేదు. గాయత్రి మంత్రం భర్గ శబ్దము పాదరసమునకు రసాయనిక అర్థముగా చెప్పవచ్చు అని ఒక హింట్ ఇచ్చి పిలిచారాయన. భర్గో అంటే పాదరసం అనుకోండి అన్నాడు ఆయన. విద్యను తెలిసిన ఒక వైద్యుడు ప్రపంచమంతటా తిరుగుతూ రోగులకు చికిత్స చేసేవాడు. అంటే గురువు గారు తన అనుభవం రాస్తున్నారు. అతడు సుమారుగా 350 సంవత్సరాలు పైబడి జీవించి ఉండవలేను. అతడు తన చేతులతో తాకినంతనే మందులు అద్భుతముగా పనిచేసేటివి. ఈ విద్య తెలుసునని ఆయనను అనేక మంది ఈ రస విద్యను ప్రయోగించి చూపమని వేధించగా ఔషధుల రసములో ఆయన ఒక లోహపు ముక్కను వేసి ఒక బట్టీలో ఉంచిరి. 15 రోజుల తర్వాత అది స్వచ్ఛమైన బంగారముగా మారాను. వికే గారు ఏం చెప్పారు అంటే గుంటూరులో ఇద్దరు ఉన్నారు ఈ విద్య తెలుసున్న వాళ్ళు. ఆ విద్య వల్లే వాళ్ళు అనేక మ్యాజిక్లు చేసి వ్యాపారాలు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ పేర్లు మాత్రం నేను చెప్పను, లేకపోతే మీరు వాళ్ళని చంపేస్తారు అన్నాడు. అంతే ఆయన పేరు చెప్పలేదు వాళ్ళెవరు. కంసాలి దానిని పరీక్షించి అది స్వచ్ఛమైన బంగారముగా నిర్ధారణ చేశాను. ఈ విధానము నేర్పమని అతన్ని వేధించగా అతను ఒక పద్యము చెప్పాను. దానిని అర్థము గ్రహించి ఆ విద్య తెలుసుకోమని చెప్పాను. బహుశా ఏ పాఠకులైనా చదివి దాని అర్థము తెలుసుకునరేమో అని ఆయన పద్యం ఇచ్చేశారు. తోరస్ మోరస్ గంధక సారాగింకాదే సారా జగ కంచెన్ కరిలే. ఆ తర్వాత అతను అదృశ్యం అయిపోయాడు. అతని జాడ ఎవరికి తెలీదు. కానీ ఎందుకని చెప్తున్నాను అంటే ఆ బంగారం చేసేటటువంటి విద్య గాయత్రిలో ఏది అవుతే చెప్పబడి ఉన్నదో అది జెనెటిక్ కోడ్. జెనెటిక్ కోడ్ అంటే అర్థం ఏంటి అంటే ఒకే వస్తువు నుంచి ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ తయారవుతున్నాయి. ఒకే వస్తువు నుంచి దాన్ని మోడర్న్ సైంటిస్ట్ ఏం చెప్తున్నారు అంటే సెల్ అంటున్నారు. సెల్ కోశిక. వేప చెట్టు అయినా ఆ సెల్ నుంచే వస్తుంది, మనిషి శరీరం అయినా ఆ సెల్ నుంచే వస్తుంది, ఏదైనా కూడా ఒకే కణం నుంచే వస్తుంది. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. ఆ కోశిక సెల్ యొక్క నిర్మాణం గురువు చెప్తాడు. సెల్ యొక్క నిర్మాణంలో ఒక కణం ఉంటుంది. ఆ కణాన్ని తీసి కాపీ కొట్టేటటువంటి 3 కణాలు ఉంటాయి. ఒక కణం ఉంటుంది, ఆ కణం కదలదు సెల్లులో. మిగతా 3 కణాలు ఉంటాయి, ఆ 3 కణాలు కదులుతూ ఉంటాయి. కదిలి ఏం చేస్తాయి? ఆ సెల్ నుంచి వేట చెట్టు అయినా సృష్టించగలవు, పెద్ద పుల్లనైనా సృష్టించగలవు, అరటి చెట్టునైనా సృష్టించగలవు, అరటి పండునైనా సృష్టించగలవు, వెండినైనా సృష్టించగలవు, బంగారాన్నైనా సృష్టించగలవు. ఇంకొక అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం అనేటటువంటి ఆ కణము, ఆ షెల్ మూడు భాగాలుగా ఉంటుంది. ఒకటే ఇప్పుడు సైంటిస్ట్ ఏం చెప్తున్నారు అంటే దాన్ని డిఎన్ఏ అని చెప్తున్నారు. డిఎన్ఏ కదలదు, స్థిరంగా ఉంటుంది. ఈ డిఎన్ఏకి ఆధారంగా మూడు ఆర్ఎన్ఏలు ఉంటాయి. దాన్ని వాళ్ళు టిఆర్ఎం అని పేరు పెట్టారు. శ్లేషం బ్రహ్మరాత, దాన్ని గురు బ్రహ్మ అన్నాడు. అంటే డిఎన్ఏ మీద ఏం రాసిందో అది ఈ సెల్ మీదకి వస్తుంది. అంటే బ్రహ్మరాతేగా, దాన్ని ట్రాన్స్లేషన్ లో ఆర్ఎన్ఏ అన్నారు. డిఎన్ఏ నుంచి టిఆర్ఎన్ఏగా మారింది. అప్పుడు ఈ టిఆర్ఎన్ఏ బ్రహ్మగారు ఏం చేస్తారు, విష్ణు దగ్గరికి వెళ్తారు. విష్ణు ఏం చేస్తుంది, పెంచుతుంది, పోషణ చేస్తుంది. దాన్ని మెసెంజర్ ఆర్ఎన్ఏ అన్నారు మన సైంటిస్టులు. దాని తర్వాత ఏమవుతుంది, బతికినన్నాళ్ళు బతుకుతుంది, తర్వాతనే నయం అయిపోతుంది. దాన్ని రైబోసోమల్ ఆర్ఎన్ఏ అన్నారు. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవు మహేష్, ఇది రెండు శ్లోకాలు మొత్తం సృష్టి యొక్క రహస్యాలను కలిగి ఉన్నాయి. ఇంకా రాబోయేటటువంటి పుస్తకాల్లో వాటిలో నేను దాని గురించి ఎక్కువ చెప్తాను. కానీ మీరు కూడా దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అదేంత అసంభవమైంది ఏం కాదు. డిఎన్ఏ ఆర్ఎన్ఏ, ఇంకా మౌనంగా ఉన్న గురువు, మాట్లాడే గురువు. డిఎన్ఏ కథలు కేంద్రకం నుంచి స్థిరంగా కూర్చుని ఉంటుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తిరుగుతూ ఉంటారు. సృష్టి ఉత్పాదింపబడుతూ ఉంటుంది, లయం అవుతూ ఉంటుంది. ఇంకో విచిత్రమైనటువంటి విషయం సైంటిస్టులు ఏం కనిపెట్టారు అంటే డిఎన్ఏ. డిఎన్ఏ అంటే ఏం చెప్పాను నేను ఇప్పుడు, మొత్తం సృష్టిని ఉత్పాదన చేసే కణము. మొత్తం సృష్టి అందులోంచి వస్తుంది. హైడ్రోజన్ అయినా అందులోంచి రావాల్సిందే, శ్రీరామ శర్మ ఆచార్య అయినా అందులోంచి రావాల్సిందే, ఈ 14 భవనాలైనా కూడా అందులోంచి రావాల్సిందే. 14 భవనాలు కూడా, వాటిని సైంటిస్టులు న్యూక్లియక్ యాసిడ్స్ తో పెట్టుకున్నారు. 4 న్యూక్లియక్ యాసిడ్స్ ఉంటాయి అని చెప్పారు. మనం ఏం చెప్తాం, 4 ధర్మ అర్ధ కామ మోక్షాలతో ఈ సృష్టి ఆధారపడింది అని చెప్పారు. న్యూక్లియక్ యాసిడ్స్, న్యూక్లియస్ అంటే కేంద్రం, దేని మీద ఆధారపడి ఉందో అని వాళ్ళు ఆ భాష మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, మనం సంస్కృతంలోనూ మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాం. కానీ మనకు అర్థమయ్యేది అర్థం అవటానికి వాళ్ళ భాష నేర్చుకుని మాట్లాడాల్సి వస్తుంది, అది మన ప్రారంభం. కానీ ఇంకా రాబోయే రోజుల్లో మన భాష వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, సూర్యుడు దగ్గర నుంచి మనం ఈ సృష్టి అంతా ఏర్పడింది అని సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. సూర్యుడు నీరు లేనిదే సృష్టి లేదు. అందుకే ఇతర గ్రహాలలో సృష్టి ఉందా లేదా అని అనుమానం వచ్చినప్పుడు సైంటిస్ట్ దేని కొరకు వెతుకుతారు అంటే నీరు ఉందా లేదా అని చూస్తారు. సూర్యుడు ఉందనే ఉన్నాడు ఎలాగో సర్వత్రా. అంటే సూర్యశక్తి అయితే ఉంది, కానీ నీళ్లున్నాయా లేవా? ఈ సూర్యశక్తిని, ఈ నీటిని ఉపయోగించుకుని కలిపి చేసేటటువంటి సాధనే శివశక్తి సాధన అంటాం. శివలింగం యొక్క ప్రతీక అది. ఇంకేత అది ఒక పెద్ద సైన్స్ గా మారిపోబోతోంది రాబోయేటటువంటి రోజుల్లో. అది గురువు గారు మార్చేశారు దాన్ని సైన్స్ గా. కానీ ఆ సైంటిఫిక్ యాటిట్యూడ్ లో ఎవరు చెప్పటం లేదు. ఇంకా నేను మొదలెట్టబోతున్నా. పుస్తకం ఫస్ట్ రిలీజ్ ఇదే, ఇప్పుడు అది రిలీజ్ అవుతుంది 5వ తారీఖున. నాకు తెలీదు, నేను ఎంత నాకోతే అర్థమైపోయింది అది. కానీ చదివిన వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళకి నేర్పగలగాలి. నేను ఇంకేత దానికి మీరు ప్రిపేర్ అయ్యి మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బాగా ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంకంటే ఇది మోడర్న్ సైన్స్ తో ఢీకొని మీరు దద్దమ్మలు, మీకు ఏమి రాదు, మా భారతీయులు చాలా చెప్పారు. ఇంకొక కనీసం మీరు ఈ దిశలో ఆలోచించటం మొదలెట్టండి అని చెప్పగలగాలి. ఇంకొక 4 న్యూక్లియక్ యాసిడ్స్ ఉన్నాయి, అంటే కేంద్రీభూతమైనటువంటి శక్తులు. ఇరవై ఎమినో యాసిడ్స్ ఉన్నాయి. 20+4 గాయత్రి మంత్రంలో ఉన్న 24 అక్షరాలు డైరెక్ట్ గా వాటికి దానికి లింక్ కుదిరిపోతుంది. అక్షరన్యాసంలో దాన్ని చెప్పటానికి ట్రై చేశానేమో ఆ పుస్తకంలో ఉంది. అందులో డైరెక్ట్ రిలేషన్ చెప్పా అంటే అది రిలేషన్ పెట్టుకోగలిగే వాళ్ళకి అర్థం అవుతుంది, లేకపోతే మామూలు సాధనగా చేసుకోవచ్చు వాళ్ళు. అక్కడ తల్లి గర్భంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఆ పిండము మానవాకృతి పొంది బయటకు వస్తున్నాడు 9 నెలలలో. ఈ ప్రక్రియ స్త్రీ పురుషుల సంయోగం వల్ల జరుగుతుంది. ఇందులో పురుషుడు ఒక్కడు ఏమి చేయలేడు, స్త్రీ ఒక్కటి ఏమి చేయలేదు, ఇద్దరు సగం సగం కదా. ఇంకా ఇద్దరు సగం సగం ఉండి తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండము ఎలా ఏర్పడింది అంటే సగం తండ్రి వల్ల సగం తల్లి వల్ల. అంటే వాడు అర్ధనారీశ్వరుడేగా. అంటే అసలు నీ పుట్టుకే అర్ధనారీశ్వర తత్వంతో జరిగింది అన్నది అర్థం అవ్వాలి మనుషులకి ముందు. ఈ అర్ధనారీశ్వర తత్వంలో 23 కణాలు తండ్రి దగ్గర నుంచి, 23 కణాలు తల్లి దగ్గర నుంచి వస్తాయి. మొత్తం ఎన్ని? 46. ఈ 46 కణాలు ఎప్పుడు జంటగా ఉంటాయి, శివశక్తి కదా, ఎప్పుడు జంట 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 జంటగా ఏర్పడి ఉంటాయి. అంతేత పిండం ఉత్పత్తి అవుతున్నప్పుడు ఎన్ని జంటలు ఉంటాయి లోపల? 46 కణాలు ఉన్నాయి, 23 జంటలు ఏర్పడ్డాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ దీంట్లో ఈ 14 భవనాల చరిత్ర వచ్చేస్తుంది. నేను ఒక బిందువు గురించి మాట్లాడటంలే. ఇంకైతే ఎన్ని జంటలు అయ్యాయి? 23 జంటలు అయ్యాయి. అంటే నీ శరీరం తయారైనా, నీ శరీరం తయారైనా, వాడి శరీరం తయారైనా, మానవాకృతి గల శరీరాలు ఏది తయారైనా అందులో 23 గంటలు ఉన్నాయి. ఒకటి ఎక్కువ ఉండదు, ఒకటి తక్కువ ఉండదు. కానీ మానవాకృతి కలిగిన శరీరంలో స్త్రీ పురుష భేదాలు ఉన్నాయి. దానికి ఋషులు ఏం చెప్పారు అంటే ఈ 23 గంటల్లో 22 గంటలు కామన్ స్త్రీకి పురుషుడికి కూడా. 1 గంటలోనే తేడా వస్తుంది. అంటే 22 గంటలు మనం పక్కన పడేయచ్చు. అంటే అధ్యయనం చెయ్యాలి కానీ అది కామన్. అంటే స్త్రీకి 2 కళ్ళు ఉంటాయి, 2 నాసికారంధ్రాలు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, 2 లంగ్స్ ఉంటాయి, 1 హార్ట్ ఉంటుంది, 2 కిడ్నీస్ ఉంటాయి. ఇవంతా 22 గంటలతో తయారవుతాయి. ఎలా తయారవుతాయని కూడా మన భాగవత దేవహూతి కథల సంవాదంలో ఉన్నాయి ఇవంతా భాగవతంలో. దాన్ని వీరబ్రహ్మం గారు తన తల్లికి చెప్పారు పిండోత్పత్తి క్రమం. అందులో ఇవ్వటానికి ట్రై చేశాను నేను, కానీ ఇంకా చెప్పదలుచుకుంటే పుస్తకం ఎంత పెద్దది అవుతుందో మీకు ఊహించవచ్చు కదా. అంతే, దాన్ని అంత పెద్దగా రాయలేదు. చూద్దాం ఏమవుతుందో అని హింటించి వదిలేసా. రియాక్షన్ బట్టి, క్లాసెస్ బట్టి మిగతా పుస్తకాలు వస్తాయి. అంతట 22 గంటల్లో ఈ మానవ శరీరం నిర్మితం అవుతుంది. స్త్రీ యొక్క శరీరం అయినా నిర్మాణం అవుతుంది, పురుషుడు యొక్క శరీరం అయినా నిర్మాణం అవుతుంది. ఇంకా 1 గంట మిగిలింది. ఆ 1 గంటలో మార్పు వల్ల స్త్రీ శరీరం అయినా రావచ్చు, పురుష శరీరం అయినా రావచ్చు. నేటి శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు అంటే అది XX జంట అవుతే స్త్రీ అవుతుంది, XY జంట అవుతే పురుషుడు అవుతుంది. అంటే 23 జంట ఒకేలాంటి జంట అవుతే, ఒకే విధమైన పరిస్థితులతో ఏర్పడిన జంట అవుతే స్త్రీ, వేరువేరు రకాలు అవుతే కదా. అంటే 23 జంట 2 రకాలుగా అధ్యయనం చేయొచ్చు. XX గా అధ్యయనం చేయొచ్చు, లేకపోతే XY గా అధ్యయనం చేయొచ్చు. XX కామనే మళ్ళా ఎలా XY లోనే ఉంది, మిగతా 2 XX కదా. అంచేత 23½ మీకు అర్థమైపోతే మొత్తం సృష్టి అర్థమైపోతుంది. అంచేత గాయత్రి మంత్రంలో 23½ అక్షరాలు మాత్రమే ఉన్నాయి, 24 అక్షరాలు లేవు. అంచేత మొత్తం సగం. అంచేత 23½ అక్షరాలు గాయత్రి మంత్రంలో ఎందుకు ఉన్నాయి, అది ఛందోబద్ధం కాదు అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసే వాళ్ళకి జవాబు ఇది. అంటే అది ఏం చెప్తుందో తెలిస్తే గురువులు మాత్రం ఏం చేయగలరు, ప్రకృతి నీ ఇష్టం చేయటం మార్చుకోలేవు కదా. అంచేత గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 24 అక్షరాలు తెలిస్తే సృష్టి రహస్యం మొత్తం అర్థమైపోతుంది, మొత్తం అర్థమైపోతుంది అని ఒక శ్లోకం ఇచ్చారు ఆయన. ఓంకారా అంచేత ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు మోడర్న్ సైంటిస్ట్ డిఎన్ఏ పనిచేయాలి అంటే త్రిపదగానే పనిచేస్తుంది, దాన్ని కోడోన్స్ అంటారు వాళ్ళు. వాళ్ళ పేరుని ఏం పెడితే ఏంటంటే మూడు కలవాలి, మూడింట్లో ఏది తక్కువైనా కూడా ఆ జీన్ పనిచేయదు. గాయత్రి మంత్రం కూడా అంతే కదా, తొమ్మిది పదాలు వస్తాయి, సత్ సరితు వరేణ్యం ఒక కోడాన్, ధియో యోన ప్రచోదయాత్ ఒక కోడాన్, భర్గో దేవస్య ధీమి ఒక కోడాన్, మూడు 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 జంతువులు. ఇంకా గాయత్రి మంత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అన్నది. కానీ ఇందాక మీకు చెప్పినట్టే ఇదంతా మీకు తెలియాల్సిన పనులే, గాయత్రి మంత్రంలో మీరు దూకేయగలిగితే అవి ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. కానీ ఒకరోజు రెండు రోజుల్లో సెట్ అవ్వదు. ఆయన సెట్ చేయడం ఏంటి అంటే 24 లక్షల గాయత్రి మంత్ర జపం ఎప్పుడైనా ఒక వ్యక్తి ఉచ్చారణ చేస్తే వాడి జన్మలో గాయత్రి మంత్రం వాడికి పనిచేస్తుంది. అంతేకాదు మన వాళ్ళు ఏం చేశారు, పుట్టి 5 అయితే ఎప్పుడో గాయత్రి మంత్రం ఇచ్చేసి ఆయన రోజుకి 5 మాలలు చేసుకోమంటే వాడు 24 అయితే ఎప్పటికో 24 లక్షల జపం అయిపోయేది, పర్ఫెక్ట్ గా బయటకు వచ్చేవాడు. ఈ లోపల వాడికి తెలివితేటలు పెరుగుతూ ఉంటాయి కదా జపం చేసుకుంటే. అంతేత గాయత్రి మంత్రం తప్ప ఇంకా ఏ మంత్రాన్ని మీరు యాక్సెప్ట్ చేయకండి, మిగతా ఏ మంత్రాలు కూడా మీకు సృష్టి రహస్యాన్ని చెప్పలేవు. అందువల్ల మన ఋషులు గాయత్రి మంత్రానికి అంత విలువ ఇచ్చారు. కానీ గాయత్రి మంత్రం 24 లక్షలు పూర్తి చేయడానికి ఎవరో మొన్న అడిగారు, మేము ఎంత చేస్తే అవుతుంది సార్ అని. మీరు కాదు, ఎక్కడున్నారు, చేసుకోవచ్చు కానీ దాన్ని పట్టుకోగలగాలి. ఇంకా అడ్వైజ్ ఎప్పుడు ఏంటి అంటే రోజుకు 1000 చొప్పున స్టార్ట్ చేసుకోండి, గంట గంట ఎక్కువ టైం పట్టలేదు. కంటిన్యూస్ గా ఒకే టైంకి ఒకే చోట ఒకే డ్రెస్ లో చేసుకునే అలవాటు చేసుకోండి. మరి ఊరు వెళ్తేను ఒకే టైంకి ఇంట్లో భోజనం చేస్తాం, మరి ఊరు వెళ్ళినప్పుడు ఆ టైంకి భోజనం దొరకదు, మరేం చేద్దాం, భోజనం మానేస్తా మరి కామన్ సెన్స్ అది. ఇంత ముందు ఆ శాస్త్ర ఈ సాధన ఈ విద్య నేర్చుకునే దమ్మున్న వాళ్ళు, దమ్మని ఎందుకంటున్నానంటే రెగ్యులారిటీ ఒకటి కావాలి. దాని తర్వాత ఏంటి అంటే చదివే అలవాటు ఉండాలి జ్ఞానాన్ని. ఇప్పుడు నేను ఎంత చెప్పినా కూడా మీరు పుస్తకాలు చదవాల్సిందే, నేను చెప్పినంత మాత్రమే మీకు ఇదంతా వచ్చేయో. ఇదంతా చెప్పటం ఏంటి అంటే రుచి కలుగుతుంది దాని మీద కాదు, ఇదేదో చాలా గొప్ప విద్య, ఇది మామూలు విద్య కాదు. ఇది నేర్చుకున్నటువంటి వాళ్ళు మోడర్న్ సైంటిస్ట్తో ఢీకొట్టుకుని వాళ్ళ నోరు ముయించి వాళ్ళని కూడా ఈ దిశలో ప్రేరేపణ చేయగలిగితే, వాళ్ళు కనుక మన శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అంచేత నెక్స్ట్ టైం ఈ టైంకి కనీసం MD డాక్టర్స్తో క్లాస్ తీసుకోగలనేమో అని ఆశిస్తున్నాను నేను. వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళకి అడిగారు చాలా మంది హైదరాబాద్లో ఏంటది ఎవరు అడిగారు డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇది చెప్పండి అని. ఉండవయ్య ముందు మా వాళ్ళకి చెప్పాను నేను, మా వాళ్ళకి ఇది ఉంది అని చెప్పాక మిగతా వాళ్ళకి చెప్తాను తప్ప ప్రోటోకాల్ మాత్రం నేను ఎప్పుడూ మార్చను. వాళ్ళు వినకపోతే అప్పుడు ఇంకొడతాయి వాళ్ళకి, కానీ మన వాళ్ళు వినదాని మూడ్లో లేరు పాపం. అంతేత ఈ పుస్తకం రిలీజ్ అయిపోగానే వాళ్ళు క్లాస్ సెట్ చేసేటట్టున్నారు ఆగస్టులో. కానీ అది మిమ్మల్ని ఏదో బాధ పెట్టడానికి అంటే లేదు, మీరు దమ్ము ఉండి కాస్త ముందుకు రాగలిగితే స్టడీ. గాయత్రి మంత్రం అంత చిన్నదేం కాదు, ఏదో మేము చేసేస్తున్నాం, కానీ మీరు చేయండి, బయట చెప్పకండి. ఇది ఇన్నాళ్ళ బట్టి గాయత్రి చేస్తున్న మీరే ఆ లైన్లో పడలేకపోతే బయట వాళ్ళు ఏం జరుగుతుంది. బయట వాళ్ళని నేను గురువు గారికి అప్పచెప్పిస్తాను, నాయన ఈ పుస్తకం ప్రింట్ చేస్తున్నాను ఇంకా నువ్వు తీసుకురా చెప్తున్నాను. కానీ ఆ అద్భుతమైనటువంటి విద్యను చేతిలో కూడా ఉంచుకుని ఏమీ చేయకుండా ఇవి ఇలా 22 ఏళ్ల బట్టి టైం వేస్ట్ చేసుకుంటున్నాం. దానికి ఏకైక కారణం ఏంటి అంటే అధ్యయనం మూడలేదు అని పిల్లలకి అర్థిస్తాను. చాలా ఈజీగా అర్థమవుతుంది. క్రోమోసోమ్స్ గంటలో గాయత్రి మంత్రం అర్థమయ్యాయి కదా, అయితే ఆ గాయత్రి మంత్రాన్ని వదిలేసి మిగతా మంత్రాల జోలికి వెళ్ళకండి. అనవసరం అంటే ఈ విద్య నేర్చుకొని మా చేత చిన్న చిన్న ఏవో చమత్కారాలు జరగాలి అంటే ఏ మంత్రంతో అయినా జరిగిపోతుంది. అది గ్యారంటీగా గాయత్రి మంత్రంతో ఇంకా సులభంగా జరుగుతుంది. ప్లస్ విద్య అధ్యయనం చేస్తున్నప్పుడు కష్టాలు రావచ్చు, సుఖాలు రావచ్చు. పరిస్థితులు అనుకూలిస్తేనే నేను ఇంజనీర్ అవుతాను, డాక్టర్ని అవుతాను. నాకు పరిస్థితులు అనుకూలించటం లేదు కనుక నేను చదువు మానేస్తాను అని ఏ దద్దమ్మ అంటలేదు. అంతే, అలాంటి పిచ్చి మాటలు మాత్రం మీ నోట్ నుంచి నేను వినదలుచుకోలేదు. నాకు పరిస్థితులు అనుకూలించటం లేదు కనుక నేను చదవను, నీ కర్మ. అర్థం అవటం లేదు కనుక చదవను, నీ కర్మ. అర్థం అయ్యేటట్టు చేయటానికి నేనున్నా, ఇంతే కదా. అంచేత ఇంతేంటే చాలా వాళ్ళకి వెళ్ళాలా, వెళ్ళండి. దారికి అడ్డంగా కూర్చుంటే ఎట్టు వెళ్ళాలి ఉందా? యోగాసనాలు, ప్రాణాయామం. ప్రాణాయామం కూడా జెనెటిక్ కోడ్ మారుస్తుంది. నాగప్రతిష్ట గురించి చెప్తున్నాను కదా, డిఎన్ఏ ఇలా ఉంటుంది. చూసారు ఎప్పుడైనా డిఎన్ఏ మానిస్తుంది అందులో ఉందా బొమ్మ? లేదు. చెప్పారు ఆ పుస్తకంలో అచ్చు ఈ పాములు ఇచ్చి వెళ్ళాలి చేయండి. ఈ పవన్ ఇలా వెళ్తూ ఉంటాయి కదా, అలా ఉంటుంది. అది నీ శ్వాస కూడా లోపలికి వెళ్ళి అలాగే తిరుగుతుంది. కానీ మీరు దాన్ని ఏం చేయలేరు. మీరు ప్రాణాయామం చేసుకుంటూ దాన్ని అబ్జర్వ్ చేస్తే ఆ చుట్లు అర్థం అవుతాయి ఎలాగే వెళ్తాయి అన్నది. అంటే ఒక రోజులో రాదుగా, ఎంఎస్సీ చదవాలి అంటే 20 ఏళ్ళు చదవాలి కదా. మరి ఇక్కడ మీరు అంత కష్టపడాల్సిందే. ఒక రోజు రెండు రోజుల్లో రాదు, దానికి ప్రిపేర్ అయ్యి ఎలా చదువుతాం అనుకునే వాళ్ళు చేయండి. కానీ గాయత్రి మంత్రము, యజ్ఞము అంతా జరుగుతూ ఉండాల్సిందే. అది మీరు ఇదేమో హయ్యర్ క్లాస్, అందరికీ అక్కర్లే. ప్లస్ అందరికీ ఇంట్రెస్ట్ ఉండేది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఓకే, ఎంత కష్టపడైనా చదువుతాడు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఎంత చెప్పినా వేస్తే. కానీ రోగికి మందు ఇవ్వాలి అంటే వాడు వైద్యుడు అవ్వాలి, చదువుకోవాలి. మందు తీసుకోవటానికి వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందు తీసుకుంటే చాలు, చదివే అక్కర్లేదు కదా. ఇచ్చేత గాయత్రి మంత్రం చెప్పము, యజ్ఞము, ఆసనాలు, ప్రాణాయామము, ఆహారంలో మార్పు. ఆహారంలో మార్పుకి రెండు అద్భుతమైనటువంటి పుస్తకాలు వచ్చాయి. ఆ పుస్తకాలలో డాక్టర్లు ఏమని ఒప్పుకుంటున్నారంటే, మనిషి జీవించదలుచుకుంటే, కరెక్ట్ అయినటువంటి ఆహారం తీసుకుంటే ఖచ్చితంగా 200 ఏళ్ళు బతకవచ్చు. వాళ్ళ బుద్ధి అంతవరకు వెళ్ళింది, అంతవరకు వాళ్ళు ఒప్పేసుకుంటున్నారు. పాపం మంచివాళ్ళు, కరెక్ట్ ఆహారాన్ని కనుక తీసుకోగలిగితే మనిషి ఖచ్చితంగా 200 ఏళ్ళు బతకగలడు. వాడికి విషం ఇచ్చినా వాడు చావడు కరెక్ట్ ఆహారం తీసుకుంటే. వాడు విషం నోరు పోసి విషయం ఇచ్చినా వాడేం చావడు, విషయం చేస్తుంది. కరెక్ట్ ఆహారం ఏంటో కూడా వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళు దానికి వాళ్ళు ఏం చెప్పారు అంటే, భస్మములు అంటే క్షారాలు. ఎంత ఎక్కువ తింటే అంత మీకు ఆరోగ్యం పెరుగుతుంది. ఎంత యాసిడ్స్ తింటే మీరు, ఆమ్ల పదార్థాలు తింటే అంత రోగగ్రస్తులు అవుతారు. యాసిడ్ ఫుడ్ రోగాన్ని తీసుకొస్తుంది. క్షారము దానికి ఏంటంటే సింపుల్ టెస్ట్, ఆకుకూరలన్నీ కూడా పిహెచ్ వాల్యూ బాగా క్షారమైన వాల్యూ కలిగి ఉంటాయి. అంతేత ఆకుకూరలు మీరు ఎంత ఎక్కువ తింటే అంత మీకు రోగ నివారణ జరుగుతుంది.
ఇప్పుడున్నటువంటి రోగాలన్నీ కూడా అసలు రోగాలు కావు అని వాడు తేల్చి చెప్పాడు. క్యాన్సర్, బీపీ, డయాబెటీస్ రోగాలు కావు. నువ్వు పిచ్చిపిళ్ళు తిని తెచ్చుకున్నటువంటి నీ సెల్స్ లో వచ్చేటటువంటి మార్పులు, కాయగూరలు మీరు ఎక్కువ తింటే ఈ రోగాలన్నీ పోతాయండి. అన్ని రోగాలకి ఒకే మందు అనమాట. అన్ని రోగాలకి ఏంటి మందు అంటే కాయగూరలు తింటాం. అది వాడు చెప్పింది నీకు కనిపించి. ఇంకోటి ఏం చెప్పాడు అంటే మీ ఆయువు రివర్స్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంది, అంటే మీరు వయస్సు తగ్గటం కూడా మొదలెడుతుంది. 200 ఏళ్ల వరకు మీరు కాయగూరలు మాత్రమే తింటే మీ ఆయు ప్రమాణం పెరుగుతుంది, హుషారు పెరుగుతుంది, రోగాలు రావు. తినలేకపోతే మాస్టర్ చావు. అని చెప్పి చాలా మార్పులు వచ్చేసాయి దేశ విదేశాల్లో. లైన్లో పడిపోయి ఉన్నారు అందరూ. ఎవరు వాటి మీద చావు దెబ్బ కొడతారు అనేదే. అందుకని కాస్త ఇప్పుడు కొంచెం బిజీ అయ్యి నేను ఎందుకు మాట్లాడటం లేదు అని రకరకాలైనటువంటి మీ మనస్సులో ఉండేటువంటి సందేహాలకి వాటికి జవాబు ఇది కాదు మాస్టర్. ఇంకా కారణాలు ఏదో ఉన్నాయంటే మీరు ఎన్ని కారణాలు అభూత కల్పనలు చేసి చెప్పుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఏ కారణాలైనా మీరు చెప్పుకోండి. కానీ అసలు కారణం ఏంటి అంటే గురుదేవులు అందించినటువంటి వైజ్ఞానిక ఆధ్యాత్మికత కరెక్ట్ గా ప్రపంచంలోకి వెళ్ళటం లేదేమో అని నాకు అనుమానంగా ఉంది. నాకు అర్థమైందేమో అని అనుమానంగా ఉంది. 2 నెగటివ్స్ మేక్ పాజిటివ్ కనుక నా అనుమానం అది కలిపి పాజిటివ్ గా ఏదైనా చేయగలుగుతారేమో చూద్దాం. సరేనా? ఉప్పు నీళ్ళల్లో ఓ అరగంట ముందు నానేసుకుంటే పెస్ట్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ గ్యారంటీగా పోతాయి. ఓ అరగంట ముందు నానేసుకోవాలి గోరువెచ్చ నీళ్ళల్లో. 1 లీటర్ నీళ్ళకి 1 స్పూన్ ఓ మామూలు టీ స్పూన్ ఉంటుంది కదా, 1 స్పూన్ ఉప్పు వేసేస్తే దాని మీద ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ అవన్నీ కూడా కడిగేసుకుని వెళ్ళిపోతాయి. అది మాత్రం మస్ట్. అది సారీ టు కమ్ ఇన్ బిట్వీన్. ఇంకా నాగప్రతిష్ఠకి, నాగప్రతిష్ఠ హెల్త్ స్ట్రక్చర్ అంటే మనం శ్వాస పీల్చడం వదులుతున్నప్పుడల్లా మన డిఎన్ఏ మారుతూ ఉంటుంది. సంకల్ప శక్తితో దాన్ని మార్చవచ్చు అంటారు. ఇంకా అవంతా మరి పిచ్చివేషాలు వేస్తారు కదా చెప్తే, తెలియకుండా ముందే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసేస్తారు. అందువల్ల చెప్పరు, బాగా అధ్యయనం చేసుకుని బయటకి చెప్పినవన్నీ ఎంతవరకు అంటే మీకు హాని మీరు ఎలా చేస్తున్నా కూడా అది ప్రమాదం చేయనివి మాత్రమే చెప్పారు. కానీ వాటినైనా చేసుకోండి జాగ్రత్తగా రెగ్యులర్గా. డిఆక్సిరిబోన్యూక్లియిక్ యాసిడ్ అది ఒక పదార్థం, రసాయన పదార్థం. దాంతో మన శరీరం అంతా నిర్మించబడింది. మన శరీరాలన్నీ దాంతో నిర్మించబడి ఉంది. ఇప్పుడు లేస్తారు వీళ్ళందరూ విడిగా
వచ్చింది.
అంతా నేను డిస్కస్ చేయను అన్నమాట. నో డిస్కషన్, మీకు చెప్పినవి చేసుకోండి. మీరు వేడిగాలు వస్తున్నది పక్కకెళ్దాం. నేను బయటకు వెళ్తా బాబు, నేను ఇంత వేడి భరించలేను.